స్వప్నంలో చూసినటువంటి సీన్ అంతా ఏమైందండి? అసలు స్వప్నంలో చూసిన సీన్ అంతా స్వప్న ద్రష్ట యొక్క ఊహ ఏ కదా. ఆ ఊహ ఏమైంది? ఆ ఊహ ఊహించి వాడిలో లయమైపోయింది. గాఢ నిద్రపోతున్నారు, వారికి స్వప్నం లేదు, ఏమి లేదు. ఈ ప్రాసెస్, ఈ డైనమిక్స్ ఏ విధంగా జరుగుతోందో, ఆత్మయందు జగత్తులు భూత భావన, జీవజాల భావన, అనేకత్వ భావన ఉద్భవకరో విసర్గ, ఉద్భవం అవుతోంది మళ్ళీ లయమైపోతుంది స్వప్నంలాగానే. ఈ ప్రాసెస్ని ఏమంటారంటే కర్మ సంగీత, దీనిని కర్మ అంటారు. ఆత్మ ఏం చేస్తోంది? భూత భావనను ఉద్భవించి, ఉద్భవింపజేసుకుని, కాసేపు అనుభవించి లయింపజేస్తుంది. ఈ ఆత్మ చేసినటువంటి చమత్కారమైనటువంటి కార్యక్రమాన్ని వేదాంత శాస్త్రం దానికి పేరేం పెట్టింది? కర్మ అని పేరు పెట్టింది. మామూలుగా మనం కర్మ అంటే మనం ప్రపంచంలో చేసే పని ఏదో అనుకుంటున్నామండి. అధ్యాత్మ శాస్త్రం ఏమని చెప్పింది కర్మకి అని కృష్ణ పరమాత్మ మనకు బోధిస్తున్నారు. నాయన ఇక్కడ కర్మ అంటే ఏదో చేసే పని, అది చాలా మామూలుగా లౌకిక జీవితంలో వాడుకునే అర్థం, కానీ అధ్యాత్మ శాస్త్రం యొక్క ఒక ఔన్నత్య స్థానంలో కర్మ అనేటువంటి శబ్దానికి ఉన్న అర్థం ఏమంటే, ఆత్మ భూత భావనను ఎప్పుడైతే ఉద్భవింపజేస్తుందో జన్మలు దేహాలు బయలుదేరుతాయి. దేహం, దేహం తర్వాత మళ్ళా దేహం, దేహం తర్వాత దేహం, కర్మలు, కర్మల తర్వాత దేహం, దేహం తర్వాత కర్మ. అందుకని అసలు జన్మం ముందా కర్మం ముందా అంటే భూత భావన ముందు, భూత భావన నుంచి ఇవన్నీ వచ్చాయి. అయితే ఇటువంటి అనేకమైనటువంటి ఉపాధులు ఆస్వాదించిన తర్వాత ఆత్మ ఏం చేస్తుంది? ప్రతి ఒక్కరి ఆత్మ అండి. ఇందులో తెలియదొక్కవాళ్ళు తెలియగలవాళ్ళు అనేం లేదు, జ్ఞానం లేదు, అజ్ఞానం లేదు, అందరం ఆత్మస్వరూపులమే, అఖండ ఆత్మస్వరూపులమే. అటువంటి ఆత్మ ఏం చేస్తూ ఉంటుందంటే, నేను ఏ కల్పనతో ఉపాధులు, దృశ్యాలు, జన్మలు, కర్మలు, లోకాలు ఇవన్నీ కల్పన చేసుకుని ఆస్వాదిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నానో, నో ఐ ఆమ్ నాట్ ఇంటరెస్టెడ్, ఆ ఊహని ఐ విల్ విత్డ్రా, ఆ విజువలైజేషన్ని నేను విత్డ్రా చేసుకుంటున్నాను అని తనలో ఒక సాలెపురుగు చూడండి ఆ దారంతో వెళ్తూ ఉంటుందండి. దారం తన నోటి నుంచి వచ్చినటువంటి ఆ రసంతో ఏం చేస్తూ ఉంటుంది? దారం అలా కల్పిస్తూ ఉంటుంది. సే ఒక 10 యార్డ్స్ అలా వేస్తూ ఉంటుందండి. ఈలోగా అది రావటం చూసి మనం ఏమైనా ఇదేదో పురుగు వస్తుంది దీన్ని అడ్డుకుందామని ఒక చెయ్యి ఇలా పెట్టామనుకోండి, చెయ్యి పెడితే ఏమవుతుంది? ఆ సాలెపురుగు వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చేస్తూ ఏం చేస్తుందంటే అండి, గాలిలో దారం చేసుకుంటూ వచ్చింది కదండి, ఆ దారాన్ని తనలో మింగి వేసుకుంటూ వెళ్ళిపోతుంది. చూడండి, అది ఒక చిన్న ఎగ్జాంపుల్, సృష్టికర్త మన కోసం పెట్టారేమో ఇది. ఇది వేదాంత శాస్త్రంలో తీసుకోబడినటువంటి దృష్టాంతం అండి. ఉద్ధవ గీతలో కూడా ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఏం చేస్తున్నారు? ఆ సాలెపురుగు గారు తన నుండి దారాన్ని ఎక్స్టెండ్ చేసి బయటికి బయలువెడలదీసి పెద్ద దారిని తయారు చేస్తూ దారంతో పాటే తాను ప్రయాణిస్తున్నారు. ఇంకేముండదండి ఆధారం? ఒక పాయింట్ నుంచి ఆ దారంతో పాటే వారు అలా వెళ్తూ ఉంటారు. వారి నోటంబడే దారం వెళ్తూ ఉంటుంది, వారి గాల్లో అలా వెళ్తూ ఉంటారు. ఈలోగా మనం చిన్న అబ్స్ట్రక్షన్ తీయగానే వెనక్కి తిరిగి ఆ దారం అంతా తనలోకి లయం చేసుకుని వెళ్ళిపోతుంటారు. ఎంత చమత్కారం చూడండి, ఆ దారం అంతా వారిలోకి వెళ్ళిపోతుంది. ఎందులోంచి బయటకు వచ్చిందో అందులోకి వెళ్ళిపోతుంది. అలాగే ఈ జగత్తులు భావన ఇవన్నీ ఏమవుతుంది? భూత భావన ఏ ఆత్మ నుంచి బయలు వెడలిందో తిరిగి ఆత్మ ఎందు లయమవుతుంది. ఈ ప్రాసెస్ని ఏమంటారంటే, ఆత్మ భూత భావనను బయలువెడలదీయటం, అనేక జన్మలు, కర్మలు వగైరా అంతా ఇవన్నీ లోకాలు గీకాలు ఇవన్నీ కల్పన చేసుకుంటూ ఆస్వాదించడం, మరలా ఎప్పుడో ఐ వాంట్ టు స్టాప్ దిస్ డ్రీమ్, ఐఎమ్ నాట్ ఇంటరెస్టెడ్, ఈ ఊహన్ని కంటిన్యూ చేయదలుచుకోలేదు అనే భావనతో ఉద్భవకరో విసర్గ, వదిలేస్తారు ఆ భావాన్ని. ఈ ఆత్మ చేస్తున్నటువంటి ఈ ప్రాసెస్ని కర్మ సంగీత. అర్జున, దీనిని కర్మ అనే ఉద్దేశంతో ఆ శబ్దాన్ని చెప్పారయ్యా అది. సో మనం అందరం కూడా ఆత్మస్వరూపం. మనకు భూత భావన ప్రారంభమైంది, అక్కడి నుంచి జన్మలు స్టార్ట్ అయినాయి. ఎప్పుడో విత్డ్రా చేస్తాం జన్మరహితం. ఈలోగా మన జ్ఞానంలో అంటాం, అజ్ఞానంలో అంటారు, ఏదో అంటారు, అదంటారు. అల్టిమేట్లీ మొదలు చివర మనం అందరము కూడా ఇప్పుడు కానీ మరొకప్పుడు కానీ మనకు శాస్త్రాలు తెలుసా, ఉపన్యాసాలు చెప్పగలుగుతున్నామా, నాలాగా యోగ వశిష్టం రాశామా, భగవద్గీత లెక్చర్ ఇచ్చామా, వీటికి నన్ను మన స్వరూపానికి సంబంధం లేదండి. మనలో అందరము కూడా జ్ఞాని అని చెప్పబడేవాడు, అజ్ఞాని అని చెప్పబడేవాడు, తెలిసినవాడు తెలియనివాడు అందరం కూడా ఆత్మస్వరూపం. అందరం ఒకే పని చేస్తున్నాం. ఏంటి? భూతభావన ఉద్భవకరణ కరో విసర్గ. భూతభావనం ప్రారంభించడం, విత్డ్రా చేయటం, ఒక విజువలైజేషన్ భావన మనలోంచి బయలుదేరుతుంది. అదే జన్మలు కర్మలు వ్యవహారంగా ఉంటుంది. నాకు బద్ధుణ్ణి, ఈ జన్మ ఆ జన్మ, ఈ లోకాలు ఆ లోకాలు, ఇదంతా ఈ చమత్కారమేనండి. ఎప్పుడో ఆ భావన విత్డ్రా అయిపోతే బ్యాక్ టు తన ఎందే లయమైపోతుంది. ఇందాక సాలెపురుగు ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టుగా దీనిని కర్మ సంగీత. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్కి వస్తున్నారండి. థర్డ్ క్వశ్చన్ అయిపోయిందండి. బ్రహ్మము అంటే చెప్పారు, అధ్యాత్మము అంటే చెప్పారు, కర్మ అంటే చెప్పారు. అధిభూతం క్షరోభావ. అధిభూతం అని దేన్ని అంటున్నారు ఏమండి? ఈ ప్రపంచంలో రెండు వస్తువులు ఉన్నాయండి, మనలో మనకు సంబంధించి రెండు ఉన్నాయండి, ప్రతి ఒక్కరికి సంబంధించి. కృష్ణ పరమాత్మ ఏ సెంటెన్స్ చెప్పినా అది ఆయనకే కదండి, మనం అందరికీ అప్లికబులే. ఎవ్రీబడి ఇట్ ఈజ్ అప్లికబుల్. ఎందుకని? అంతేకాని కృష్ణుడు అండి, పరమాత్మ అండి, మనం జీవాత్మలండి, వారికి అప్లికబుల్, మనకు అప్లికబుల్ కాదు అని చెప్పరు. అలా ఉద్దేశంతో చెప్తే ఆయన పని ఆయన చూసుకుంటాడు, మన పని మనం చూసుకుంటాం. ఆయన చెప్పే సత్యం మనకు సంబంధించింది కాబట్టి మనం వినవలసి వస్తుంది, మనకు బోధిస్తున్నారు స్వామి. ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ బిలాంగింగ్ టు అస్, వారికి చెప్పే శ్రమ ఎందుకు, మనకు వినే శ్రమ ఎందుకు? ఆ వారు చెప్పే సత్యం వారికి సంబంధించిందే అని మాత్రం కాదండి, మన సత్యాన్ని వారి తనకు తానే ఎగ్జాంపుల్గా తీసుకుని ఆపాదించి చెప్తున్నారు అనేది భగవద్గీత చదివేవలసినటువంటి ఒక టెక్నిక్ అనమాట. ఇప్పుడు అధిభూతం క్షరోభావ, ప్రతి వాడు ఆత్మస్వరూపుడు అనుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ప్రతివాడిలో రెండు ఉన్నాయండి, ఒకటి మార్పు చెందునది, రెండు మార్పు చెందనిది. సాంఖ్యయోగ సందర్భంలో కూడా ఈ పాయింట్ మనం చెప్పుకున్నామండి. నేనున్నాను చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ మార్పు చెందని నేనైనా నేను ఒకటి ఉంది. ఆ చిన్నప్పుడు ఈ ఊళ్ళోనే ఇక్కడ పార్వదేశం గారి దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటూ అల్లరి చేస్తూ ఆయన్ని ఎనిపిస్తూ పిల్ల ఇతర పిల్లల మీద వాళ్ళ మీద గడ్డలేస్తూ ఈ అరువుల మించి కిందికి దూకుతూ ఒకసారి కింద పడుతూ దెబ్బలు తగులుతూ బాల్యం అయిపోయింది. కానీ ఆ బాల్యంలో నేను ఉన్నాను కదా, ఆ తర్వాత యవనంలో నేనున్నా కదా, ఇప్పుడు వార్ధక్యంలో నేనున్నా కదా, రేపు దేహం పోయిన తర్వాత నేనుగానే ఉంటాను కదా. ఏదైతే ఎప్పటికీ మార్పులు చేర్పులు చెందట్లేదో అది ఒకటి, అది నా అక్షర స్వరూపం. రెండోదేంటి? మార్పు చెందేది దేహము. చిన్న పిల్లవాడు, 5 ఏళ్ల పిల్లవాడిని ఎలా ఉన్నాను, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను. అప్పుడు నా ప్రయారిటీ అల్లరి, గోళీలు, అమ్మ నాకు గోళీలు ఇవ్వాలి, ఆడుకున్నాను నేను గెలిచాను వాడు ఇవ్వలేదు, ఈ గొడవ. ఆ తర్వాత ఇంకేదో చదువు, ఆ తర్వాత అనేకం, అవన్నీ మార్పుతూ వస్తున్నాయి కదండి. ఇప్పుడు ఉన్నటువంటి వాల్యూస్, ఐడియాస్, ప్రయారిటీస్, ఇంపార్టెన్సెస్ ఇవి కూడా మారిపోతున్నాయి, అప్పుడే మారిపోయినాయి. సో మార్పు చెందేది ఒక పెద్ద ఎవ్రీథింగ్. భావాలు మారుతున్నాయి, గుణాలు మారుతున్నాయి, స్వభావాలు మారుతున్నాయి, అభిరుచులు మారుతున్నాయి, ఆశయాలు మారుతున్నాయి, జ్ఞానం మారుతుంది, ఇన్ఫర్మేషన్ మారుతుంది, అన్నీ మారుతున్నాయి. మార్పు చెందేదాన్ని అధిభూతము అంటారు. అధిభూతో క్షరోభావ. మార్పు చెందని దాన్ని ఏమంటాం? బ్రహ్మము అన్నాం. మార్పు చెందేదాన్ని ఏమంటాం? అధిభూతము అంటాం. ఏదైతే మార్పు చెందకుండా ఉన్నదో అది అందరిలో ఒకటే అయి ఉన్నది. ఇట్ ఈజ్ నెవర్ అఫెక్టెడ్. సో నాలోను నీలోను అందరిలోనూ ఒక నేను, ఒక బ్రహ్మమే ఉంది. బ్రహ్మము అఖండం. అది నాది కాదు, నీది కాదు, మనందరూ స్వరూపమై దీని సర్వములకు వేరే ఉన్నటువంటి సత్యం. సర్వభూతములను తానై సర్వసాక్షి అనగా వేరై ఉన్నటువంటి స్వరూపం, దాని మార్పు చెందేదాన్ని ఏమంటాం? అధిభూతము. నెక్స్ట్ అండి, పురుషశ్చ అధిదైవతం. ఈ జీవుడు అని మనం ఎవరిని చూస్తున్నామో ఇది ఇతన్ని అధిదైవము అని పేరు పెట్టారు. ఈ జీవుడు అనేటువంటి ఆయన్ని అధిదైవము అనేటువంటి పేరుతో అధ్యాత్మశాస్త్రం అతను పిలుస్తోందండి. అతని పురుషుడు అని కూడా అంటారండి. ఈ అధిదైవతము అనేది ఇంకో భావన కూడా చేయవచ్చు. ఈ సృష్టికంతటికీ కారణమైన అనేక జీవులు, తతంగాలు, ఇదంతా చేస్తున్నటువంటి కార్యక్రమం ఉందనుకోండి, సృష్టి కార్యక్రమం, ఎవరైతే హూ ఎవర్ ది ఇన్ఛార్జ్, దాన్ని ఏమంటారు, అధిదైవము అంటారు. ఇక అధియజ్ఞము, ఈ దేహమునందు ఈ సృష్టి అంతా చేస్తున్న నేను ఏమంటాం, పురుషుడు అంటాం. దేహంలో ఉండేటువంటి నేనుని అధియజ్ఞము, అధియజ్ఞము అంటారు. అధిదైవము అంటే ఈ సృష్టికి అంతటికీ కారణమై ది వర్కర్ ఆఫ్ ది టోటల్ క్రియేషన్, సృష్టి కారణం, దాన్ని అందరిలోని నేనైన నేను అనమాట. అది అధి దైవము, ఒక దేహములోని నేనైన నేను, అధి యజ్ఞము. అందరిళ్లలో ఉండే ఎలక్ట్రిసిటీని అధి దైవము అంటారు, ఎలక్ట్రిసిటీని దైవం అంటారు. ఎలక్ట్రిసిటీ అందరిళ్లలో ఉంది కదండి, అలాగే మా ఇంట్లో కూడా ఎలక్ట్రిసిటీ ఉంది. మా ఇంట్లోని ఎలక్ట్రిసిటీని అధ్యాత్మశాస్త్రం, ఫర్ ది సేక్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్, అధియజ్ఞము అని పేరు పెట్టింది. అంటే ఒక దేహములోని నేను అధియజ్ఞము అని పేరు పెట్టింది అయ్యా. ఇప్పుడు నెక్స్ట్ నీ ప్రశ్న ఏంటి, యోగులు దేహము వదులుతున్నప్పుడు ఏమి జ్ఞాపకం పెట్టుకుని ఉంటారు అని ప్రశ్నించారండి అంతకుముందు. దానికి సమాధానంగా అంతకాలే చ మాం ఏవా అఖండము అప్రమేయము సర్వాత్మస్వరూపము అయినటువంటి నన్నే అంతకాలే చ అంటే కూడా అన్నది ఆల్సో. దేహము అంతమవుతున్న సందర్భంలో కూడా అంటే జీవితాంతం ఎల్లప్పుడూ అని చెప్పడం అన్నమాట, ఎల్లప్పుడూ మాం ఏవ స్మరణ్ ముక్త్వా కలయవరన్, ఎవరైతే నన్నే స్మరిస్తూ, ఎవరినండి, ఏ మార్పు చేర్పులు లేని బ్రహ్మమున్నదో, ఏ కృష్ణ చైతన్యం ఉన్నదో, అందరిలోని నేనైన నేనున్నదో, దీనికి అప్రమేయమై దీనికి అంతటికీ ఆధారమై ఉన్నదో, మనం దాని గురించి మనం క్రితం ఇదివరకు నుంచి చెప్పుకొస్తూ ఉన్నాం కదండి 3 రోజులుగా, ఆ సర్వంలోని నేనైన నేను, సర్వమునకు సాక్షి అయిన నేను ఏదైతే ఉందో, మాం ఏవా స్మరణ్ ముక్త్వా కళేబరన్, ఎవరైతే సర్వాంతర్యామి అయినటువంటి ఆ పరమాత్మని స్మరిస్తూ దేహాన్ని వదులుతాడో, య ప్రయాతి స మద్భావం యాతి, అతడు నా భావమునకు వస్తాడు. నా భావం ఏమిటి, ఈ దేహాలన్నీ మత్త పరతరణ్య కించిదస్తి, ఇవన్నీ నా రూపాలే అని నేను ఏ ఆస్వాదన చేస్తున్నానో, ఎవరైతే నన్ను స్మరిస్తూ సర్వాంతర్యామిని స్మరిస్తూ దేహం వదులుతాడో వాడు కూడా నా భావాన్ని పొందుతాడయ్యా. దేహం అంటే కేవలం చావనే కాదండి, అసలు ఈ సృష్టితో సంబంధాన్ని సమన్వయించుకొని దీన్ని పక్కకి వెళ్ళామనుకోండి, అప్పుడు అప్పటికి ఈ స్థితి సంపాదించడం అనమాట. కాసేపు ఈ ప్రపంచం లేదు, ఏం లేదు, నేను ఒంటరిగా ఉంటాను అని ప్రపంచాన్ని తిరస్కరించే క్షణము అది ఏమన్నా ప్రయాణకాలం అంటాం, అంతకాలం, ఎందుకంటే దాన్ని వదిలేసి యువతలు ఉన్నాం కాబట్టి. ఇప్పుడు ఒక నాటకంలో నాటకం వేస్తున్నాం, ఒరిజినల్లీ నేనెవరు, సహజంగా నేనెవరు, నాటకంలో నేనెవరు, నాటకంలో నేనెవరు అనేది జీవాత్మ అనుకున్నాం, సహజంగా నేనెవరు అనేది బ్రహ్మము అన్నాం. అటువంటి ఈ నా స్వస్వరూపము సహజ స్వరూపము ఎవరైతే స్మరిస్తూ ఈ సందర్భములను సంగతులను వదులుతారో, లేక దేహమును వదులుతారో, ఎప్రయాతి స మద్భావం యాతి, నా భావమే పొందుతాడు. అంటే కృష్ణ పరమాత్మ తన గురించి ఏం నిర్వచించారో ఆ నిర్వచనం మనకవుతుంది ఎప్పుడు, మనం వారి తత్వాన్ని స్మరిస్తూ దేహం వదిలితే. నాస్తి అత్ర సంశయ, ఇందులో అనుమానమే లేదయ్యా. జగత్తు విషయాల్ని స్మరిస్తే జగత్తులోకి పోతాం, జగత్ ఆధారస్వరూపుణ్ణి స్మరిస్తే ఆ ఆధారస్వరూప స్థితి లభిస్తుంది అన్నమాట, ఆ భావన లభిస్తుంది. ఈ జగత్ అంతా నేనే, జగత్తులో ఒక దేహాన్ని నేను, దృశ్యాన్ని నేను, ఈ లోకల్లో వాడిని నేను అని స్మరణ గలవాడు అదే పొందుతాడు. ఈ జగత్ అంటే ఆధారం ఏ వస్తువు అయి ఉన్నదో ఆ వస్తువే నా యొక్క నేను ఆ వస్తువుకి చెందినవాడను, అదే వాస్తవ స్వరూపము, సహజ రూపము, సత్యరూపము అన్నవాడికి అదే పొందుతాడు. ఎం మళ్ళా చెప్తున్నారు చూడండి, దాన్ని రిపీట్ చేస్తున్నారు. ఎం ఎం వాపి స్మరణ్ భావన్ చెయ్యంతి అంతే కళేవరం. ఎవడు దేనిని స్మరిస్తూ అంతే చివర శరీరాన్ని వదులుతూ ఉంటాడో, ఎవడు జీవితాంతం ఏది స్మరిస్తూ ఉంటే దేహం పోయేటప్పుడు అదే గుర్తుకొస్తుందండి. జీవితాంతం వాడి మీద అసూయ, వీడి మీద కోపం అదే అవుతుంది అని వాడికి దేహం పోయే సమయానికి అవే డామినేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఏదో వ్యాపార విషయాలు, డబ్బు విషయాలు, లాభాలు, ఇటువంటి భావన చేసేవాడికి ఎంతసేపు ఆ విషయాలే మృత్యు సమయంలో డామినేట్ చేస్తూ ఉంటాయి. ఎవరు దేనిని జీవితాంతం ఉపాసిస్తాడో, స్మరిస్తాడో, భావన చేస్తాడో అదే మృత్యు సమయంలో అతను వెంట ఉంటూ ఉంటుంది. ఎం ఎం వాపి స్మరణ్ భావన్ చెయ్యంతి అంతే కళేవరం. ఎవడు దేనిని స్మరిస్తూ చివరికి ఈ దేహాన్ని వదులుతున్నాడో తం తమేవ ఏతి కౌంతేయా. జడభరతుడు ఇటువంటి ఎగ్జాంపుల్స్ అనేకం చూసాం భాగవతంలో, విన్నాం మన కథల్లో. తమేవ అయే ఏతి, అతను దేనిని స్మరిస్తూ ఉంటాడో అదే అవుతూ ఉంటాడు. సదా తద్భావ భావిత, ఎల్లప్పుడూ ఆ భావమును భావిస్తూ భావిస్తూ ఉంటే దేహం పోయిన తర్వాత అదే అవుతాడు. కాబట్టి దేహం తర్వాత మనం జంతువు అవుతామా, లేక మరి ఉత్తమ ఉపాధి వస్తుందా, మానవ జన్మ వస్తుందా అన్నది దేని మీద ఆధారపడి ఉన్నది? మనము ఆశ్రయించే గుణాల మీద ఆధారపడి ఉంది. మనం ఏ భావనను ఆశ్రయిస్తామో అది నిర్ణయిస్తుంది. కాబట్టి జీవితాంతం ఏ భావన అధికంగా భావన చేస్తామో అదే మృత్యు సమయంలో ఉంటుంది. దాన్ని బట్టే దేహాలు వస్తూ ఉంటాయి. కాబట్టి మన రాబోయే ఉపాధిని నిర్ణయిస్తున్నది ఎవరు? మన భావన. సో సదా తద్భావ భావిత, ఆ భావనను భావన చేస్తూ చేస్తుంటే తమేవ ఏతి అదే అవుతున్నాడు. ఇది జరుగుతుంది. అందుచేత అర్జున నువ్వేం చేస్తావంటే, ఎవడు ఏ భావన చేస్తూ చేస్తూ ఉంటే చివరికి ఆ భావననే దేహం పోయేటప్పుడు వస్తుంది. కాబట్టి తస్మాత్ సర్వేషు కాలేషు సర్వకాల సర్వావస్థల యందును మాం అనుస్మర, నన్నే మననం చేయి, అనుస్మరణం చేయి, పరమాత్మని అనుస్మరణ చేయి, సర్వాంతర్యామిని సర్వతత్వ స్వరూపుడిని అనుస్మరణ చేయి. గోన్ ఛాంటింగ్, నీ ఇష్టదైవమైన రామయ్య, శివయ్య ఏమైనా పేరు పెట్టండి, ఆ రూపంతో, ఆ నామంతో సర్వాంతర్యామిని సర్వరూపములు తానైన వాడినే మనం ఉపాసిస్తున్నాం. సర్వరూపములు తానై సర్వసాక్షి అనగా వేరై, అదండి కృష్ణయ్య. ఆర్ శివతత్వం, ఆర్ సాయితత్వం, ఇంకే తత్వం అయినా మీరు ఏ పేరుతో అయినా పెట్టండి, సత్యం అది. ఏదో ఒక మనస్సుకి అనుకూలమైన ఒక నామరూపాలతో మనం వెళ్ళవచ్చు, మన సాధనతో. గురుతత్వం, దత్తాత్రేయతత్వం, ఈ విధంగా మీరు ఏ పేరు పెట్టినా తప్పు లేదండి, అది వారికి అనుకూలమే. అయితే నామరూపాలు పరిమితం కాదు మన ఇష్టదైవం. ఆయన ఎటువంటి వారు? సర్వరూపములు తానై సర్వసాక్షి అనగా వేరై ఉన్నటువంటి తత్వం. ఆ తత్వాన్ని ఎవరు ఏ తత్వ ఆ తత్వాన్ని ఉపాసించామనుకో, తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ, ఎప్పుడు నన్నే స్మరిస్తూ యుద్ధం చేయవయ్యా. మై అర్పిత మనోబుద్ధి, నీ మనస్సు బుద్ధి నాకు సమర్పించవయ్యా, పరమాత్మకే సమర్పించవయ్యా. మామే వైశ్యసి అసంశయ, ఎప్పుడైతే నువ్వు నన్నే స్మరిస్తూ ఉంటావో. ఒక ఆయన జ్ఞాని లే, జ్ఞానం లేదండి, పుస్తకాలు నాలాగా భగవద్గీత అవి ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు ఇవన్నీ గొడవ అంతా చూడాల, ఒకే ఒక పని చేస్తున్నాడు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, హరే రామ 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 హరే హరే, ఓం నమ శివాయ, ఓం సాయి శ్రీ సాయి, జయ జయ సాయి,
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.
ఈ విధమైనటువంటి తన ఇష్టదైవం యొక్క నామస్మరణ చేస్తున్నాడు అనుకోండి, జీవితాంతం ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ మినిట్ ఆఫ్టర్ మినిట్. లేక కొంతమంది
శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి
అని అమ్మవారిని మనకి ఇవన్నీ ఎందుకు ఇచ్చారండి అండి, మన మనస్సు యొక్క టేస్ట్ని బట్టి ఇచ్చారండి. అందరము ఒక తత్వాన్నే ఉపాసిస్తున్నాము అనేది మర్చిపోకూడదు. మనం ఎక్కడ ఎవరు ఉపాసించినా ఆ రూపం నేను నన్నేనయ్యా అని కృష్ణయ్య చెప్పుకోలా. సో మనం కూడా మన ఇష్టదైవ ఎవరైనా ఇంకొక దేవతను ఉపాసిస్తూ ఉంటే ఇక్కడ ఈ రూపంగా నా ఇష్టదైవమే ఈ విధంగా ఉపాసించబడుచున్నది అని అర్థం చేసుకోవాలండి, సమన్వయించుకోవాలి. అంతేగాని ఆ దేవుడు వేరండి ఈ దేవుడు వేరండి అంతకన్నా పిచ్చి ఇంకోటి ఉండదు. దట్ ఈస్ నో మీనింగ్ ఇన్ దట్ అట్ ఆల్. తెలియక మనం అలా అనుకుంటున్నాం. కొంచెం ముందుకు వెళ్ళినటువంటి కొంచెం జ్ఞానదృష్టి చూసిన వాళ్ళు ఎవరు కూడా తేడాలు చూడరండి. ఎందుకంటే కొంచెం మోక్షం అయినప్పుడు మాత్రమే, అందుకనే మోక్షం అయినప్పుడే మహానుభావులు శివాయ విష్ణు రూపాయ అని కూడా చెప్పవలసి వచ్చింది. ఈ విధంగా ఆ ఇష్టదైవాన్ని స్మరణ చేస్తూ ఉంటే తస్మాత్ అందుచేత నువ్వు ఏది జీవితాంతం చాలా అధికంగా మననం చేస్తూ ఉంటావో అది ఉత్తరోత్తర గతులను నిర్ణయిస్తోంది గనక తస్మాత్ సర్వేషు కాలేషు సర్వకాల సర్వ అవస్థల యందును మాం అనుస్మర నన్నే స్మరించోయా అంటున్నారు కృష్ణయ్య. యుద్ధచ యుద్ధం చెయ్యి, నీ మనస్సు బుద్ధి మయర్పిత మనోబుద్ధి నీ మనస్సు నా మీద పెట్టు, నీ బుద్ధి నా మీద పెట్టు, ఎట్లా కొట్లా పెట్టు. మనస్సు బుద్ధి వాటంతా వెళ్ళవు. అందుకని ఏం చేసాం మనం, నామస్మరణ చేస్తాం. ఓం నమ శివాయ అంటూ స్టార్ట్ చేసామండి. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయమాం. ఇటువంటి గానంతో ఏం చేస్తున్నాం మనం, మన మనస్సుని బుద్ధిని అమ్మ మీద పెడుతున్నాం, జగన్మాత మీద పెడుతున్నాం. జగత్తే మాత అండి, జగన్మాత అంటే మాత ఎక్కడో లేదు, జగత్ ఇక్కడ మాత ఎక్కడో ఉందనుకుంటున్నామేమో. ఈ జగత్తే మాత, జగన్మాత అంటే జగత్తే మాత అని. ఈ విధంగా జీవితాంతం సర్వేషు కాలేషు మయ అర్పిత మనోబుద్ధి నీ మనస్సు బుద్ధి నా మీద సమర్పించిన వాడివై ఉండు అంతే. ఏ పనైనా జరగని, ఏ స్థితి అన్నా రాని, ఏ గతి అయినా రాని, ఏ సందర్భం ఏ పని ఏది నువ్వు చేయవలసి రాని చేయలేకపోని వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒకే ఒక పని ఏంటి, సర్వేషు కాలేషు పరమాత్మను అనుస్మరించటం. అది మీరు యోగం ద్వారా చేస్తామా, మనం కర్మ సమర్పణ ద్వారా చేస్తామా, జ్ఞానం ద్వారా చేస్తామా, క్రియాయోగం ఆ ప్రాణాయామాది సాధనల ద్వారా చేస్తామా. ఓకే, ఎవరికి ఏది కన్వీనియంట్ అయితే వారు చేయవచ్చు, నథింగ్ రాంగ్ ఇన్ దట్. బట్ మనం అందరం ఉపాసిస్తున్న తత్వం ఒకటే, దైవము ఒకటే. వారికి మన బుద్ధికి ఇప్పుడు ఏమవుతుంది, మనసు ఎక్కడుంది, ప్రపంచంలో అనేకంలో ఉంది. ఏకంలోకి తీసుకెళ్ళాలి మనస్సుని. ఈ అనేకంగా కనిపిస్తున్న దానికి ఆధారం ఏకం కదా, పరమాత్మ కదా అని వారిని ఉపాసించాలి. అలాగే బుద్ధితో ఈ ప్రపంచమైనటువంటి తెలివితేటలు, లౌకిక తెలివితేటలు కాదు, పరమాత్మను అర్థం చేసుకోవడానికే నాకు బుద్ధి ఇవ్వబడింది. అంతేగాని వాళ్ళు ఎటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు, ఈ వ్యవహారం ఎలా చేయాలి, డబ్బు ఎలా సంపాదించాలి, వాళ్ళని ఎలా డామినేట్ చేయాలి, ఇది బుద్ధి అందుకు కూడా ఉపయోగిస్తుందండి. బట్ దట్ ఈస్ నాట్ ది ఆబ్జెక్టివ్. మనం బుద్ధి ఎందుకు సంపాదించాం, పరమాత్మకు సమర్పించడానికి. సో ఆయన ఏమంటున్నారు, నీ మనస్సు బుద్ధి నాకు సమర్పించవయ్యా, అప్పుడు నేనేం చేస్తాను, మామే వైశ్యసి, నేనే నిన్ను రక్షించుకుంటా, డోంట్ వరీ. నువ్వు ఎప్పుడైతే నన్నే తలుచుకుంటున్నావో, నువ్వు నా జ్ఞానం లేదే ఇంకోటి లేదే అవేం వరీ కావద్దు. నువ్వు నన్ను నీ మనస్సు బుద్ధి నాకు సమర్పణ చేయి, ఏ వాట్ ఎవర్ ది పాత్ యు ఫాలో, నేనేం చేస్తాను, మామే వైశ్యసి, నేను నిన్ను రక్షిస్తాను. దట్ ఈస్ వాట్ ఫర్ ఐ యామ్. అవతారమూర్తి ఎందుకున్నారు, పరమాత్మ ఎందుకున్నారు, ఎవరు వారిని ఆశ్రయిస్తే వారు రక్షిస్తారు, దట్స్ ఆల్. ఆయన రామదాస్ గారు అనలేదండి, నీవు రక్షించాకున్నాను రక్షాకుడెవరయ్యా రామచంద్ర అని. రామచంద్ర, జగత్ రక్షకుడివే నువ్వు కదా జగంద్ర, కాబట్టి నువ్వు నీ పనే అది కదా. సో పరమాత్మ పని ఏంటి, మనం రక్షించడం. ఎప్పుడు రక్షిస్తారు, మన బుద్ధి చిత్తము వారికి సమర్పణ చేస్తే. మయర్పిత మనోబుద్ధి మామే వైశ్యసి అసంశయ. దీనిలో డౌటే లేదయ్యా అంటున్నాడు కృష్ణ. నీవు నీ నాట్ డౌట్. నువ్వు బుద్ధి మనస్సు ఎప్పుడైతే నాకు జీవితాంతం సమర్పిస్తావో, తస్మాత్ సర్వేషు కాలేషు సర్వకాల సర్వావస్థలందును మాం అనుస్మర, నన్ను స్మరిస్తూ యుద్ధచ డూ యువర్ డ్యూటీ. ఏమండి డ్యూటీ చేస్తూ స్మరించవచ్చా అంటే, నేను ఈ డ్యూటీ ఈ కర్తవ్యము అనే సేవ ఎవరికి సమర్పిస్తున్నానో, ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఈ కర్తవ్యాలు చేస్తున్నానో వారు నా ఇష్టదైవ రూపాలే అనుకున్నాం అనుకోండి, అప్పుడేమైంది? కర్మ చేస్తున్నావు, ఆ కర్మ ఉపాసనగా మారిపోలా. ఈ విధంగా ఎట్లాగొట్లో మనకున్నటువంటి బుద్ధిని ఉపయోగించి ఈ మనస్సు బుద్ధి పరమాత్మకు సమర్పిస్తూ ఎప్పుడైతే మనం అనుస్మరణం చేస్తామో, అనుస్మర ఆల్వేస్ రిమెంబరింగ్ చేస్తామో, అప్పుడు ఏమవుతుంది? మామే వైశ్యసి అసంశయ, పరమాత్మనైన నేను నిన్ను రక్షించుకుంటానయ్యా, దీనిలో డౌటే లేదు. ఇంకా చెప్తున్నారు, అభ్యాసయోగయుక్తేన. నువ్వు అనుచింతన ఎలా చేయాలి, అనుచింతన ఎలా చేయాలి? ఇందాక అనుచింతన చేయమని అనుకోండి, ఆల్వేస్ రిమెంబరింగ్ దట్. ఇప్పుడు చూడండి, ఇవాళ ఒక ఆయన ఆఫీస్కి వెళ్ళాడండి, ఆఫీసులో చాలా బిజీగా ఉన్నాడు. వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆవిడ ఒక మాట చెప్పింది, ఏమండి ఆఫీస్కి వెళ్తున్నారు చాలా బిజీగా ఉంటారు కదా? ఎస్, చాలా బిజీగా ఉంటానమ్మా, ఆఫీసులో చాలా బిజీగా ఉంటా, చాలా అవకాశన్స్ ఉన్నాయి. మరి అన్ని అవకాశన్స్లో మీకు ఒక విషయం గుర్తుంది కదా, ఏమంటే రేపు మన అమ్మాయికి సాయంకాలం 6 పెళ్లి చూపులకు వస్తున్నారు, మరి దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ కొంతవరకు చేసాం, ఇంకా కొంతవరకు చేయాలి. గుర్తుంది కదా, మర్చిపోరు కదా, ఆఫీసులో అంటే పిచ్చిదానా? ఆఫీసులో పనిచేస్తూనే నేను గుర్తుంచుకుంటాను, ఎడిదిరిగి నిన్ననే చెప్పాను ఆఫీసులో, రేపు 12 అలా వచ్చేస్తాను, ఆల్ అరేంజ్మెంట్స్ చేసేసుకుందాం, సాయంకాలం చక్కగా ఆ పెళ్లి చూపుల కార్యక్రమం కంప్లీట్ చేద్దాం అని ఆయన ఆఫీస్కి వెళ్తూ ఉన్నారట. అంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీసులో బిజీగా ఉండి కూడా రేపు మా అమ్మాయికి పెళ్లి చూపులు, ఆ కార్యక్రమం ఎలా చేయాలి అని మర్చిపోతున్నారా అండి? మర్చిపోట్లా. అలాగే ప్రపంచంలో మనం ఉంటూ ఆ పరమాత్మ స్మరణని ఎందుకు మర్చిపోవాలండి? ఒక లౌకిక సందర్భమైన కూతురు పెళ్ళి అనే విషయమే మనం మర్చిపోకుండా సగ్గా చేస్తున్నామే. అలా కొంతమందికి పేకాడ గుర్తుకొస్తుంటుంది, చచ్చినా మర్చిపోరు ఎంత బిజీగా ఉన్నా, ఇంకోళ్ళకి ఇంకోటి గుర్తుకొస్తుంది. అలా వారికి అవన్నీ గుర్తుకొస్తూ ఉన్నప్పుడు మనం పరమాత్మను ఎందుకు గుర్తుంచుకోకూడదు కార్యక్రమాల్లో ఉంటూ? ఇట్ ఈజ్ పాసిబుల్. అందుకని ఆయన సర్వేషు కాలేషు సర్వకాలములందు నన్ను స్మరిస్తూ యుద్ధం చేయవయ్యా. మరి స్మరిస్తూ మిమ్మల్ని జ్ఞాపకం ఉండాలి కదండి, మనం ఏదో అవకాశన్స్లో పడతాం పనిలో, జ్ఞాపకం ఉంటారా సార్ మీరు? ఏ పర్వాలేదయ్యా, ఉపాయం చెప్తున్నారు స్వామి. అభ్యాస యోగయుక్తేనా, యోగాభ్యాసము చేత అది సాధ్యం. చక్కగా ప్రాణాయామం చేయటమో, లేకపోతే ఎప్పుడూ ఏదో శ్లోకం గుర్తు చేసుకోవటమో, లేకపోతే పొద్దున్నే శుభ్రంగా కాసేపు గంటన్నరసేపు మనం సంధ్యావందనం చేస్తున్నాం ఎందుకని, లేక ధ్యానం చేస్తున్నాం, లేక పూజ చేస్తున్నాం ఎందుకు, గంటసేపు చేస్తే చాలానే కాదు, స్ట్రాంగ్గా మన విల్లులో మన లౌకికమైనటువంటి కార్యక్రమాల్లో స్వామి యొక్క తత్వాన్ని అక్కడ బేస్ చేసుకుంటున్నాం, రీఎన్ఫోర్స్ చేసుకుని ముందుకెళ్తున్నాం. సో అభ్యాసయోగం చేత చేతసా నాణ్యగామినా, పరమాత్మకు వేరు కానటువంటి చేత బుద్ధి డెవలప్ చేసుకుంటూ సర్వము పరమాత్మమయమే అన్నటువంటి బుద్ధి, పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. సో అభ్యాసయోగం చేత బుద్ధితో నా అన్యగామినా, వేరే అనన్యమైనటువంటి వేరే విషయమే కాకుండా, అంటే అన్ని రూపాలలో పరమాత్మను, అన్ని రూపాలుగా పరమాత్మను చూచడం అనన్యగా భక్తి కదండి. నా అన్యగామినా అనుచింతయన్, అనుచింతన చేస్తూ ఉంటే ఈ రూపంగా ఉన్న పిల్లల రూపంగా ఉన్న స్వామి మీరు కదా, భార్య రూపంగా ఉన్నది మీరు.